ఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం శ్రీ కృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ. ద్రాం ఓం భవస్వః హ్రీం శ్రీం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియా యోన ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం కైలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం శ్రీ.
కూర్చోమ్మా ఈశ్వర, ఈశ్వర కూర్చోబెట్టండి, కూర్చోమ్మా కూర్చో కూర్చో కూర్చోపెట్టమ్మా, కూర్చోండి మెల్లిగా కూర్చోండి, నేను లేదు అది మెల్లిగా మెల్లిగా చేతులు విడదీసేయండి. ఈ 9 రోజులు సాధనా శిబిరంలో భౌతికంగా మీరు నేర్చుకున్నది చాలా ఉంది. భౌతికంగానే కాకుండా మానసికంగా కామమే శరీర రూపంలో నేర్చుకున్నది చాలా ఎక్కువ ఉంది. బీజాలు వేస్తాం కదా, బీజాలు వేసినప్పుడు ఆ బీజాలకి కావలసినటువంటి స్థలాన్ని వదిలేసి నుంచోబెడతాం వృక్షాన్ని. మర్రి చెట్టు అది వేస్తున్నప్పుడు అంగుళం అంగుళానికి వేసుకుంటూ వెళ్ళాం, ఒక 10 అడుగులో ఎంతో జాగా వేసుకుంటూ వెళ్తూ ఉంటాం మనం. అలాగా ఈ 9 రోజుల సాధనా శిబిరంలో ఆ మహాకాలుడికి కావలసినటువంటి ఒక నివేదన మనం అర్పించడానికి రెడీ అవుతున్నాం. ఏమిటి అది అంటే, ఆగస్టు 12 తారీఖు లోపల కనీసం 50-60 మంది టీచర్లైనా మనకి తయారు కావాలి. చాలా మంది నాతో ముత్తడి నుంచి పరిచయం ఉంది, ఇప్పుడు కొత్తగా పరిచయం అవుతున్నారు. ఎవరు ఎన్నేళ్ల బట్టి నాతో పరిచయం అయ్యారు అన్నది ముఖ్యం కాదు, ఎవరు ఎంత ఎక్కువ త్యాగాన్ని చూపించగలరు. త్యాగాన్ని ఎందులో చూపించాలి? మీరు కాలం ఇవ్వటంలో, టైం ఇవ్వటంలో, మీరు నేర్చుకున్నటువంటి విద్యను ఇక్కడ నడిపించబోయేటటువంటి క్లాసులకి టీచర్స్ గా మీరు రావాల్సి ఉంటుంది. ఆగస్టు 12 లోపల మీకు కావలసినటువంటి సబ్జెక్టు నేర్పించే బాధ్యత నాది. సబ్జెక్టు గురించి మీరేం వరీ కావక్కర్లేదు, కానీ టీచర్స్ గా మేము వస్తాము, ఎలా రావాలి దాన్ని కూడా నేను మీతో చెప్తున్నాను కదా. మీ బాధ్యతలు వదలకూడదు, ఉద్యోగాలు వదలకూడదు, సెలవు పెట్టుకుంటే అభ్యంతరంలే, అది వేరే విషయం. దానికి ఉంది సెలవులు ఉన్నవాళ్ళు సెలవు పెట్టుకోవచ్చు, కానీ బాధ్యతలు వదులుకుని వస్తాం ఒప్పుకోం. కానీ కొంతమంది వదులుకునే పరిస్థితి ఉంటుంది, రిటైర్డ్ పీపుల్ కానీ కుటుంబంలో అంతగా బాధ్యతలు లేనటువంటి వ్యక్తులు, వాళ్ళు వచ్చేయండి. కానీ వచ్చేసి నిద్రపోవటం కాదు, మంత్రజపం చేస్తూనే నిద్రపోతున్నారు మీరు, నాకు చాలా ప్రమాదం మీ క్లాసులో స్టూడెంట్స్ అలా ఉంటారు అని. అంచేత అది కాస్త జాగ్రత్తగా, అది ఎవరు అన్నది నాకు అనవసరం. ఏజ్తో నిమిత్తం లేదు, వయస్సుతో నిమిత్తం లేదు, సెక్స్తో నిమిత్తం లేదు, కులముతో నిమిత్తం లేదు, దేనితోనూ నిమిత్తం లేదు. కావాల్సింది ఏంటి అంటే మీకు ఆ భావన ఉండాలి, నేను నేర్చుకోవాలి, నేర్చుకున్నది చెప్పాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ చెప్పినందుకు మీకేం ఇవ్వబడదు, ముందే చెప్తున్నాను నేను. ఇంకా అవసరం అయితే మీరే ఇచ్చుకోవాల్సి వస్తుంది, కానీ అది కండిషన్ ఏం లేదు. కానీ క్లాసుకి రావటం, ఆ క్లాస్ టైంకి క్లాస్ తీసుకోవటం, క్లాస్ తీసుకున్న తర్వాత వెళ్ళిపోవటం, ఇది చాలా యాంత్రికంగా మెకానికల్ గా జరగాలి. మళ్ళా మీరు రావాలి, మాకు గుర్తు చేయలేదు మాస్టర్, మీరు గుర్తు చేసి ఉంటేనా, ఇంకా అలాంటివే ఉండవు. టైం టేబుల్ మీకు ఆగస్టు 12 తర్వాత ఇచ్చేస్తాం, కానీ ఆ టైం టేబుల్లో నేను ఇప్పటి నుంచే మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీరు ఏ సబ్జెక్టు చెప్తారు యాజ్ టీచర్స్, ఎప్పుడు చెప్తారు, మీరు రాత్రి చెప్పేగా 11:30 నుంచి 12:30 వరకు నేను చెప్తాను మాస్టర్ అంటే చెప్పచ్చు. వచ్చి ఇంకంటే ఇక్కడ 12వ తారీఖు నుంచి సాధకుల్ని ఇష్టం వచ్చినంత రావటానికి వీలుండదు. 20 మందో 24 మాక్సిమం 24 కంటే ఎక్కువ కుదరదేమో అనుకుంటున్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి. వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, ఎవరు బయటికి వెళ్లరు. అంచేత మీరు క్లాసు 12:30 నుంచి రాత్రి 1 గంట వరకు తీసుకుంటూ ఉంటే అవైలబుల్ గా ఉంటారు. టీచర్ యొక్క అవైలబిలిటీ బట్టి క్లాసులు ఉంటాయి తప్ప స్టూడెంట్స్ 24 గంటలు ఇక్కడే ఉంటారు. అంచేత మీ వీలు చూసుకుని ఏదో గురువారం నాడు మేము వస్తాం, ఆదివారం నాడు మేము వస్తాం. మీ వీలు ఇవాళే చెప్పాను నేను, నిన్న చెప్పాను నారాయణరావు గారికి ఎన్ని పేర్లు వచ్చాయో మరి నాకు తెలియదు ఇంకా. కానీ ఆ పేర్లు నాకు చాలా త్వరలో కావాలి. రేపు సాయంత్రం లోపల వచ్చినటువంటి పేర్లని స్వీకరిస్తాం. ఇంకంటే ముందు నాకు కూడా తెలియాలి కదా ఎవరికి ఏం చెప్పాలో ఎంత చెప్పాలో. కానీ ఇచ్చాక దానికి కావలసినటువంటి సబ్జెక్ట్ కానీ విషయం కానీ మీకు ఇవ్వబడినప్పుడు దాన్ని చెప్పిన టైంలో నేర్చుకుని పూర్తి చేసే బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. టీచర్స్ అవ్వాలి కదా మీరు. అంచేత మీరు చేయలేనంతది మాత్రం ఇవ్వనని చెప్పాను కదా మీ పరిస్థితి, అది చూసే మీకు సబ్జెక్ట్ అందివ్వబడుతుంది. మీకు చేయలేనంత పరిస్థితి మాత్రం ఇవ్వదు. మేము చేయలేకపోయాము అంటే మీకు ఇంట్రెస్ట్ లేదని అర్థం. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సరే నేచురల్ వాళ్ళు రారు, దాని గురించి నాకేం అవస్థ లేదు. కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ కోల్పోకండి. రాబోయేటువంటి పరిస్థితులు చాలా విచిత్రంగా రాబోతున్నాయి. చాలా రకాలైనటువంటి మార్పులు రేపు సూర్యగ్రహణం తర్వాత జరుగుతాయి. నేను ఇప్పటి నుంచే చాలా మందికి వార్నింగ్లు ఇస్తున్నాను, చాలా రకరకాలుగా చెప్తున్నాను. అనేక సంస్థలు మూతబడతాయి, అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మూతబడతాయి, అనేక బ్యాంకులు మూతబడతాయి, రకరకాలుగా మూతబడతాయి. ఎందుకు మూతబడతాయి అంటే సబ్జెక్టు తెలియకుండా విషయాన్ని అవగాహన లేనిటువంటి వాళ్లు చాలా రంగాల్లో ప్రవేశం చేస్తున్నారు. మరి ఇప్పుడే ఇందుకు జరగాలి ఇలాంటి పరిస్థితి అనుమానం రావచ్చు మీకు. 2000 మిలినియం ఇయర్ అని ఇంగ్లాండ్ లో అక్కడ అవుతే వాళ్ళు బోర్డ్సే పెట్టేస్తున్నారు, పెద్ద పెద్ద బోర్డ్స్. అంటే 2000 సంవత్సరం డిసెంబర్ 31 నాటికి అసలు చాలా మంది ప్రిపేర్ అయిపోతున్నారు. మీరు అలాంటి ప్రిపేర్ ఏమో అక్కర్లే. కొంపలు ఏమంటుకో, పృథ్వీ ఇలాగే ఉంటుంది, మనం ఇలాగే ఉంటాం. మార్పు ఎవరికి వస్తుంది అది అర్థం చేసుకోండి. ఇప్పుడు పాకిస్తాన్ తో మనకి చిన్న చిన్న దెబ్బలాటలు జరుగుతున్నాయి. మీకేమవుతుంది? అయ్యేదేదో అవడికవుతుంది, మిలిటరీలో ఉన్న వాళ్ళకవుతుంది. డెసిషన్ తీసుకునేటటువంటి పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవుతారు. మేలు జరిగితే వాళ్ళకి పేరు వస్తుంది, తప్పు జరిగితే వీడి వల్ల సర్వనాశనం అయిపోయింది అంటాం. కానీ మామూలు వ్యక్తికి ఏదైనా అవుతుందా? ఏమీ అవదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అప్పుడే బాగుంది అంటున్నారు. స్వాతంత్రం రాకముందే బాగుంది, అసలు స్వాతంత్రం వచ్చాకే నానా గందరగోళం అయింది అంటున్నారు. అంచేత మామూలు వ్యక్తులకి, ఏ విధమైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులకి ఏమి మార్పు జరగదు. ప్రపంచం ఇలాగే నడుస్తూ ఉంటుంది. కోట్లాది కోట్ల సంవత్సరాల వరకు ప్రపంచం ఇలాగే నడుస్తుంది. నిశ్చింతగా జీవించండి. మరి మనకిందుకు ఈ గందరగోళం అంతా? 2000 సంవత్సరం తర్వాత ఆధ్యాత్మిక జగత్తులో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరుగుతోంది. దానిని ఏమంటామంటే తలుపులు మూసివేత అంటాం టెక్నికల్ భాషలో, ఆధ్యాత్మిక భాషలో. ఆ తర్వాత ఎవరైనా ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించదలుచుకుంటే వాడు 1000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ గురువుల యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఏ మాత్రము బీజం కనిపించినా వాళ్ళు లాగేస్తారు. అంచేత బీజం లేని వాళ్ళు అవసరపడక్కర్లే. బీజం ఉన్నవాళ్లు కొంచెం మెలకుగా ఉంటే త్వరగా లోపలికి వెళ్తారు. త్వరగా వెళ్లము, లాస్ట్ మినిట్ లో దూరతాం చెప్పలేము. లాస్ట్ మినిట్ రష్ ఎప్పుడు గ్యారంటీ ఇవ్వలేం కదా లాస్ట్ మినిట్ లో. అంచేత టీచర్స్ గా ఇవి చెప్పబోయేటువంటిది, తర్వాత జరిగిపోయేటువంటిది. నా గోలు ఏం పెట్టుకున్నామంటే డిసెంబర్ 31, 1999 అంటే 1 సంవత్సరం ముందు తలుపులు మూతబట్టడానికి 1 సంవత్సరం ముందు 1000 మందిని ఈ విషయాన్ని పరిపూర్ణ అవగాహన ఉన్న వాళ్ళగా తయారు చేయాలి. ఇప్పుడు నాకు ఎంత అవగాహన ఉందో మీకు అంత అవగాహన రావాలి. ఆ అవగాహన రావటానికి మీరు కష్టపడాలి, మీ వైపు నుంచి, నా వైపు నుంచి నేను కష్టపడాలి. మీ వైపు నుంచి కష్టం ఏంటి? మీకు విషయ పరిజ్ఞానం గురించి ఆలోచించుకోక్కర్లేదు, ఏం చదువుకోవాలో ఆలోచించుకోక్కర్లేదు, పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి, ఏ జ్ఞానాన్ని ఎక్కడ నుంచి సంపాదించి పెట్టాలి, ఇదేం మీరు అవస్థ పడక్కర్లే. కానీ అవస్థ ఎక్కడ పడాల్సి వస్తుంది? మీరు చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి కనుక ఆ విషయంలో కష్టపడాలి మీరు. సబ్జెక్ట్ ఈజీ, సబ్జెక్ట్ కావాల్సినటువంటి మ్యాటర్ సంపాదించి పెడతా. కానీ ఆ మ్యాటర్ నేను మీ బదులు చదవలేను కదా. అది చదవటానికి కావలసినటువంటి మానసిక స్థితి తెచ్చుకోండి. అలాంటిది 1000 మందిని మనం తయారు చేయాలి. మన కోట అది ఎల్ఐసీలో వాటిలో ఉంటారు కదా, తయారు చేయకపోతే ఏమవుతుంది మాస్టర్? ఎల్ఐసీ ఏజెన్సీ పోతుంది, అంతకంటే ఏమవుతుంది? అంచేత ఆ ఏజెన్సీ పోగొట్టుకోకండి. మీకు ఇచ్చేటటువంటి ఏజెన్సీ చాలా మానసిక స్థితి మీకు దారుఢ్యం ఉండాలి. ఏంటి ఆ మానసిక స్థితి? రెండు మానసిక స్థితుల్ని కోల్పోకండి మీరు. ఏమిటా రెండు మానసిక స్థితులు? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. కోరికల్ని రానివ్వకండి మనస్సుల్లోకి. ఏ కోరి మీరు కోరుకున్నా జరగాల్సిందే జరుగుతుంది తప్ప మిగతా దేనీ జరగదు. భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు వాళ్ళని మించినటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఉన్న ఇచ్ఛామృత్యు ఉన్నటువంటి వాడు భీష్ముడు. ద్రోణాచార్యుడు ఎలాంటి వాడు? తన చేతిలో శస్త్రం ఉన్నంత వరకు ద్రోణాచార్యుని ఎవ్వరూ ఓడించలేరు. కర్ణుడు స్వయంగా ఇంద్రుడే, అర్జునుడి యొక్క తండ్రే, నువ్వు ఇది ఎవరి మీద ప్రయోగం చేస్తావో వాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు అని కదా అస్త్రం ఇచ్చాడు. అది దేనికోసం దాచిపెట్టుకున్నాడు అర్జునుడు? చంపటానికి కర్ణుడు దాచిపెట్టుకున్నాడు, దానికోసమే. ఇటో అటో తెలుసుకోవాలని కదా, మొదటి నుంచి వాళ్ళిద్దరికి పడదు. జయద్రథుడు కొన్ని కారణ విశేషాల వల్ల ఒకరోజు అర్జునుడిని తప్ప మిగతా నలుగురిని చిత్తగా ఓడించేయగలడు. ఇల్లు అర్జునుడికి అగెనిస్ట్ గా నిల్చున్నారు. అర్జునుడు ఏం తెలుస్తాడు? కామన్ సెన్స్ ఊహించండి. భీష్ముడు ఇచ్చామృత్యు ఉన్నవాడు, ఎవడు చావాలని కోరుకోడు కదా. ద్రోణాచార్యుడు యుద్దం చేయడానికి వచ్చాడు. యుద్దం చేయడానికి వచ్చినవాడు అస్త్రాన్ని ఎందుకు వదులుతాడు? యుద్దం చేయను అన్నవాడు అయితే అస్త్రాన్ని పక్కన పెడతాడు, గాని వాడు వచ్చిందే యుద్దం చేయడానికి. కర్ణుడు అసలు ఆ ఛాన్స్ కోసమే వాడు వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు యుద్దం వస్తుందా, ఎప్పుడు వేస్ట్ చేసేదా బాణం, ఫినిష్ అయిపోవాలి అర్జునుడని. చేయర్ధుడు సంగతి తెలుసు కదా. చివరికి ఏమైంది? మహాభారత యుద్దానికి ముందే డైరెక్ట్ డిక్లేర్ చేశాడు జగద్గురు, భీష్మనించ ద్రోణంచ జయద్రథంచ కర్ణం తధాన్యాన పియోధ వీరా, వీళ్ళందరినీ నేను ముందే పైకెత్తేశాను, మరి నువ్వేం చేయాలట? నువ్వు చేసేదేం లేదు, నీకున్నటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే చాలు. ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నప్పుడు అర్జునుడు కృష్ణుడు ఉన్నాడు కదా అని బాణాలు తగలకుండా ఉండుంటాయా? లేకపోతే కర్ణుడు పాండవుల పక్షంలో ఉన్నవాళ్ళు చనిపోకుండా ఉన్నారా? జరగవలసింది అలాగో జరుగుతూనే ఉంటుంది. కానీ తేడా ఎక్కడొచ్చింది? ఈనాటికి మనం ఏం చెప్పుకుంటున్నాం? భీష్ముడు లాంటి జ్ఞాని, ద్రోణాచార్యుడు లాంటి గురువు యుద్దంలో కృష్ణుడికి ఎదురకుండా నుంచుకోకుండా ఉండి ఉంటే అసలు యుద్దమే జరుగుండేది కాదుగా. వాళ్ళ వాళ్ళ మూర్ఖత్వాల వల్ల అంత గొప్పవాళ్ళు కూడా. ఏంటి మూర్ఖత్వం? భీష్ముడి యొక్క మూర్ఖత్వం కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంతకంటే పెద్ద మూర్ఖత్వం మనం చేస్తున్నాం రోజు. ఇంత మంచి అవకాశం మనకి లభించినా, ఎన్నిసార్లు గురువులు చెప్పినా కదలటం లేదు, మనం మెదలటం లేదు. తీరా టైం దాటిపోయాక చేయగలిగేదేం లేదు. టైం దాటిపోయాక ఎవడేం చేస్తాడు? భీష్ముడు తప్పేంటి? తండ్రికి మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు? నేను పెళ్లి చేసుకోను. ఎందుకు పెళ్లి చేసుకోడు? కురువంశం కంటిన్యూ అవుతుంది, నీకు పుట్టినటువంటి ఆ పెద్దవాడే రాజు అవుతాడు, అదే కదా. తర్వాత కాలం మారింది, ఆ తల్లే, ఏ తల్లి అవుతే భీష్ముణ్ణి ఆ ప్రతిజ్ఞ చేయమందో ఆవిడేం అడిగింది? పెళ్లి చేసుకోండి. ఈయన ప్రగల్భాలేంటి? కురువంశం నాశనం కాకూడదనే కదా. ఏం చేశాడు? మాట విందే. స్వయంగా వాళ్ళ తల్లికి, అన్నే కదా వేదవ్యాసుడు భీష్ముడికి, వచ్చి చెప్పాడు, కాదయ్యా నువ్వు చూసుకో అని. తల్లి చెప్పిన మాట భీష్ముడు వినలేదు, కానీ వేదవ్యాసుడు విన్నాడు. వేదవ్యాసుడు సన్యాసి, ఋషి అయినా తల్లి చెప్పిన మాట విన్నాడు. పిల్లలు కలగాలి అంటే భీష్ముడు వినలేకపోయాడు, కానీ వేదవ్యాసుడు వినగలిగాడు. అంచేత వేదవ్యాసుని ఋషి అని, వేదాలు అన్ని ప్రవర్తించిన వాడిని కీర్తిస్తాం. భీష్ముడికి భీష్మపతికి చేశాడని పోజు కొట్టుకున్నాడు. చివరికి చచ్చాడు ఒండి నిండా బాణాలు పెట్టుకుని. చాలా భక్తుడు కావచ్చు, దానికే ఉంది. కానీ నిజమైన భక్తుడు అయి ఉంటే భీష్ముడు ఎదురుకుండా శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు, పాండవులు వైపు యుద్దం చేస్తున్నాడని, భక్తుడు ఏం చేయాలి? భగవంతుడు వైపు ఉండాలి. గాని నేను భక్తుడు అని చెప్పుకుని భగవంతుడు ఎదురుకుండా ఆ మూర్ఖత్వం మనం చేస్తున్నాం. మీరు చాలా జాగ్రత్తగా మారిపోతా ఉన్నటువంటి కాలంతో మీ మనస్సును మార్చుకోలేకపోతే ఏమి అవదని చెప్తున్నాం కదా, మీకేం అవ్వదు. బలరాముడు, ఉద్ధవుడు యుద్దంలో పాల్పంచుకోలేదు. 18 రోజుల తర్వాత మళ్ళా తిరిగి వచ్చారు. ఏమైంది? బానే ఉందిగా. మహాభారత యుద్ధం జరిగింది, అయిపోయింది, చచ్చేవాళ్ళు చచ్చారు, బతికేవాళ్ళు బతికారు. ప్రపంచంలో మీకు ఏ విధమైనటువంటి కష్టాలు రాబోటం లేదు. కష్టాలు ఎవరికి వస్తాయంటే, ఇప్పుడు టీచర్లు అవుతా ఉన్నారే వాళ్ళకి కష్టాలు మొదలు, ఇవాళ నుంచి కష్టాలు మొదలు వాళ్ళకి. మరి అది కష్టం అనుకుంటే కష్టం కాదు, ఎంట్రన్స్ టెస్ట్ అది రాసేవాళ్ళు, ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోగానే మళ్ళా ఎక్స్ట్రా కోచింగ్ కి వెళ్తారు. పరీక్షలు అయిపోయి అందరూ ఆడుకుని సినిమాలు అవి చూసుకుంటుంటే వీళ్ళు ఏం చేస్తారు పాపం, ఇరుక్కుని క్లాస్ వర్క్ అది చేస్తారు. ఎవరిని మనం మెచ్చుకుంటాం? అలాగే నీ ఇష్టం. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా నాతో పాటు రాగలిగే వాళ్ళకి ఈ రోజుతో సీలింగ్ ఆటోమేటిక్ గా సీలింగ్. ఇంకా నేను చెప్పేది ఏం అర్థం కాదు మిగతా వాళ్ళకి. మీరు ఏం చేసుకోగలరంటే, ఇంకా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోగలరు, కానీ డైరెక్ట్ గా నా దగ్గరికి రాలేరు. ఇంకా ఇంచేత ఇప్పుడు ఎవరైతే టీచర్లుగా వద్దాం అంటున్నారో వాళ్ల యొక్క మానసిక స్థితి కానీ ఆరోగ్య స్థితి కానీ వయస్సు కానీ దాంతో నాకు నిమిత్తం లేదు. కానీ నిమిత్తం ఒకటింది, వాళ్ళు చేసినటువంటి పాయింట్, వాళ్ళు చేసినటువంటి వాగ్దానాన్ని వాళ్ళు నెరవేర్చుకోవాలి. ఇక్కడ క్లాసులు ఎప్పుడు పెడతాము, అప్పుడు మీకు వీలున్న టైంలో నెలకి ఒకసారి వస్తాం, కాదు మాస్టర్ మూడు నెలలకి ఒకసారి వస్తాం, లేదు ఆరు నెలలకి మూడు రోజులు వస్తాం. టైం మీ ఇష్టం అని చెప్పే కదా. ఇంకా మీకు అంత ఫ్రీడమ్ ఇచ్చినా కూడా మీరు ఆ ఫ్రీడమ్ ఉపయోగించుకోలేకపోతే నేనేం చేయగలను? కానీ సబ్జెక్టు స్థాయి దింపను, కబుర్లు చెప్పడానికి మనం రాలేదు. ఏం మనం నేర్చుకోబోతున్నాం? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అని. టీచర్లుగా ఎవరైతే నా దగ్గర నేర్చుకోబోతున్నారో రేపటి నుంచి, రేపు గాయత్రి జయంతి అని చెప్పాను కదా, రేపటికి మించినటువంటి తిథి మళ్ళా రాదు మనకి. పేర్లు ఇచ్చేయండి. మీరు ఆహుతి వేస్తున్నప్పుడు అప్పుడు నాకు అంచేత రేపు పొద్దున్న క్లాసులు అవి ఉండవు. మీరు ఈ మూడ్ లో ఉండండి, ఒక ఉత్సవం యొక్క మూడ్ లో, ఓపెనింగ్ సెరమనీ ఎలాగైతే జరుగుతుందో, ఒక విశేషమైనటువంటి వేదిక యూనివర్సిటీకి. ఎలాంటి యూనివర్సిటీ అది? ఎవరికి వాళ్ళే ఓపెన్ యూనివర్సిటీ అనమాట, ఒక చోట చేరటం అది కాకుండా వీళ్లలో మీరు చదువుకోండి. మీరు పల్లెటూళ్ళలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, సంబంధం మాత్రం పెట్టుకుని ఉండండి. చెప్పిన సిలబస్, చెప్పిన దానికి లింక్ పెట్టుకోండి. ఆ విధమైనటువంటి యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నాను రేపు. దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రము, ఇంకా మా కుటుంబంలో ఈ బాధలున్నాయి, ఈ బాధల వల్ల నేను చేయలేకపోయాను అనే మాట చెప్పేవాళ్ళు నాకొద్దు. మీ బాధలతో నాకు సంబంధం లేదు, నాకున్నటువంటి బాధలు నాకున్నాయి, మీకున్నటువంటి బాధలు మీకున్నాయి. స్టూడెంట్స్ కాలేజీకి వెళ్తారు, లెక్చరర్స్ కాలేజీకి వెళ్తారు, కాలేజీలో పనిచేస్తున్న క్లర్క్లు కాలేజీకి వెళ్తారు. ఇంటి గురించి అక్కడ మేము ఎవరో మాట్లాడుకోం, కాలేజీకి వస్తాం, పనులు చేసుకుంటాం, పోతాం. ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు స్కూలు కాలేజీలో ఉన్నపాటి మానసిక దారుఢ్యం లేకపోతే ఇంకా మీరు ఈ వేదిక యూనివర్సిటీ దానికి ఏం పనికి వస్తారు? మీరు ఎవడు చెప్పుకుంటాడు ఆఫీస్లో నాకు ఈ బాధలున్నాయి ఆ బాధలున్నాయి అని ఆఫీసర్తో? అయితే పో అంటాడు వాడు. ఏం చేస్తాం ఆఫీసులో? చెప్పిన పని చేస్తాం, అప్ప ఆఫీస్ టైం అయిపోగానే వెళ్ళిపోతాం. అలాగే మీకేం చెప్తున్నాను, ఓ టైం పెట్టుకోండి మీరు, నాలుగు గంటల టైం ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఉపయోగిస్తాను. ఆ టైం ఖచ్చితంగా దానికి ఉపయోగించండి. నేను రేపు నా కాలేజీ తెలుస్తున్నారు, పూర్ణాహుతుంది, ఏం చేస్తున్నా నేను? ఖచ్చితంగా కాలేజీ గడిపోతా, నేను కాలేజీ గడిపోయి తిరిగి వస్తా. పూర్ణాహుతి అయిపోతుంది నేను రానంటే ఏమంటారు? చేసుకుని అయినా పూర్ణాహుతి అంటారు కదా. అంచేత మీరు ఈ టీచర్స్ గా జాయిన్ అవుతున్న వాళ్ళు, టీచర్స్ గా పేరిస్తున్నటువంటి వాళ్ళు, ఈ మానసిక స్థితిని అర్థం చేసుకోండి. మీకు ఏ బాధలున్నా రోజుకి నాలుగు గంటల కంటే తక్కువ, ఎక్కువ అయితే ఆనందమే, తక్కువ మాత్రం ఇవ్వకూడదు. ఏ రోజుకి ఆ రోజు మీరు నిర్ణయించుకోండి. ఇవాళ నాలుగు గంటల కాలము, ఇప్పుడు ఆఫీస్ కాలేజీకి వెళ్ళి 10 to 5 ఉండటంలే, అలా మీ 4 hours ఎప్పుడు ఇస్తారు మీరు? ఆ రోజుకి నాలుగు గంటలు ఈ వేదిక యూనివర్సిటీ టీచర్ గా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు నేను నేర్చుకున్నానా లేదా, అదొకటే ప్రతిబంధమే మీకు. ఇంకా మిగతా దేవం లేదు. సబ్జెక్ట్ మ్యాటర్ బాధ్యత నాది. రాలేదనుకోండి మీకేం గొడవ ఉంది? మరి అప్పుడేం చేయాలి? రాలేదంటే ఇప్పుడు చెప్పిన ఉన్నాయి కదా, ఇవి పూర్తి చేసుకుంటూ ఉండండి. ఏంటి చెప్పాను ఇప్పుడు మీకు మూడు ఇక్కడ మీ క్యాంపులో? మొట్టమొదట చెప్పింది ఏంటంటే దేవాలయాల యొక్క ఉద్దేశం ఏంటో చెప్పాను నేను మీకు. దేవాలయాల యొక్క ఉద్దేశం ఏంటి, ఏ విధంగా అయితే ఇదివరకు విద్యాలయ తక్షశిల నలంద వాటిలో యూనివర్సిటీస్ ఉన్నాయో, ఇదివరకు దేవాలయాలు విద్యాలయాలుగా పనిచేసేవి. ప్రతిరోజు పొద్దున్నే సాధకులు దేవాలయానికి వచ్చేవారు, వాళ్ళకు కావలసినటువంటి సాధన వాళ్ళు చేసుకునేవారు. ఆ సాధకులకి ఏ విధమైనటువంటి ఆహారం ఉండాలో ఆ ఆహారం అక్కడ ఆ అర్చకులు కాని ఆ దేవాలయం యొక్క ఈ కాలపు భాషలో ట్రస్టీలు ఆ ఆహారం వాళ్ళు అక్కడ ప్రొక్యూర్ చేసేవాళ్ళు. సాయంత్రం పడుకోవటానికి మళ్ళా వాళ్ళు ఇంటికి వెళ్లేవాళ్ళు. పొద్దున్న రావటం మళ్ళా సాయంత్రం ఇంటికి వెళ్తాం. స్కూల్ లాగే పొద్దున స్కూల్కి వెళ్లి 10 గంటలకి మళ్ళా సాయంత్రం వెళ్తాంలే. ఈ దేవాలయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలాగే ప్రవర్తించాలి. దానికి కావలసినటువంటి టైం టేబుల్ అది రూపొందిస్తాం రాబోయే టైంలో. అది ఆగస్టు 12 వరకు ఉంది. ఇంచేత ఆగస్టు 12 వరకు మీకు చెప్పాను కదా, అంతకంటే ముందు మనకు ఇంకొక పెద్ద బాధ్యత ఉంది. అది 5 కోట్ల శరణాగతి మంత్రము, 5 కోట్ల అనుగ్రహ మాల మంత్రం వెళ్ళాలి కనుక మొదట దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంచేత దీని మీద నేను పెద్దగా స్ట్రెస్ చేయటం లేదు. ఇదంతా ఆగస్టు 12 తర్వాత సంగతి చెప్తున్నా నేను. ఈ దేవాలయాలలో పురుషుడు ప్రకృతి, ఇది మన భారతీయ ఆధ్యాత్మికత యొక్క పరాకాష్ఠ. ఈ విద్య ప్రపంచంలో ఇంకెక్కడా లేదు, కానీ ఆ విద్య ఈనాడు దేవాలయాలలో లేదు. పురుష సూక్తం అంటే ఎవరికి తెలియదు, శ్రీ సూక్తం అంటే ఎవరికి తెలియదు, మంత్రపుష్పం అంటే ఎవరికి తెలియదు. అంచేత మీరు ఈ 12వ తారీఖు లోపల ఈ పురుష సూక్తము టీచర్స్ కి చెప్తున్నా నేను. మరి మిగతా వాళ్ళు చేయకూడదా? ఎందుకు చేయకూడదు? తప్పనిసరిగా చేసుకోవచ్చు, కానీ టీచర్స్ మస్టే, మిగతా వాళ్ళకి వాళ్ళ ఇష్టం. ఇంకేదేంటి, పురుష సూక్తము క్యాసెట్స్ మీకు ఇచ్చాను కదా, ఆ క్యాసెట్ ప్రకారం మీరు ఉచ్చారణ చేయగలగాలి. ఆ క్యాసెట్ లో ఆవాహనానికి ఏమి ఉపయోగపడుతుంది, విసర్జనానికి ఏమి ఉపయోగపడుతుంది, తాంబూలానికి ఏమి ఉపయోగపడుతుంది, స్నానానికి ఏమిటి, ఇది మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి. ఆ స్నాన మంత్రం ఏది అనగానే ఇటు శ్రీ సూక్తంలోనూ చెప్పగలగాలి, ఇటు పురుష సూక్తంలోనూ చెప్పగలగాలి. ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఈ షోడశోపచార పూజ అన్నది కూడా భారతీయ ఆధ్యాత్మిక యువతలో చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. దానివల్లే భారతీయుల పేరు ముందు శ్రీ అనే పదం తగిలిస్తున్నాం మనం. శ్రీ విద్య అంటాం కదా, ఆ శ్రీ విద్యోపాసకుడు ఎవడైతే శ్రీ విద్యోపాసకుడు ఉంటాడో వాడి పేరు ముందు శ్రీ తగిలిస్తూ ఉంటాం. అంచేత ఆ శ్రీ విద్య ఈ 16 షోడశోపచారాలలో మీకు చెప్పబడుతుంది. ఏంటి శ్రీ విద్య? సూర్యుడి యొక్క 24 కిరణాలలో 16 కిరణాలు మాత్రమే మనకు వచ్చి వెళ్తూ ఉంటాయి, మిగతావి మిస్ అవుతూ ఉంటాయి. ఎందుకు మిస్ అవుతాయి తర్వాత ఆలోచిద్దాం, దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించక్కర్లేదు. అంచేత ఈ పురుష సూక్త శ్రీ సూక్త విధానంలో పురుష సూక్తంలో పురుషుడి యొక్క శక్తి, ద్రష్ట యొక్క శక్తి, ఈ ప్రపంచము ఎవరి మీద ఆధారపడిందో, ఎవరి లోపల ఉంది ఎవరి బయట ఉన్నదో, ఆ చేతనత్వం యొక్క శక్తిని అర్థం చేసుకున్నాం మనం. శ్రీ సూక్తంలో ఏం అర్థం చేసుకుంటున్నాం? ఆ పురుషుడు ఆ శక్తి ఎలా ప్రకృతిలో తన్ని తాను బహిర్పరచుకుంటున్నాడు. ఒక దోమలో కూడా ఆసక్తి ఉంది, ఒక మనిషిలో కూడా ఆసక్తి ఉంది, గుర్రంలో ఆసక్తి ఉంది, గాడిదలో ఆసక్తి ఉంది, ఋషులలో కూడా ఆసక్తి ఉంది. అంచేత ఆ శక్తికి మనం పెట్టుకున్నటువంటి పేరు ఏంటి అంటే సూర్యుడు. అంచేత ఆ సూర్యుడు యొక్క లేకపోతే వేద విజ్ఞానం యొక్క పరాకాష్ఠ ఏంటి అంటే సూర్యకిరణ విజ్ఞానం. మరి దేవాలయంలో ఏ సూర్యకిరణ విజ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం? ఏం నేర్చుకోవాలి ఇప్పుడు? మరి పురుషుడు గురించా, ప్రకృతి గురించా, ఇద్దరు గురించి చదువుకో. మనం మన శరీరంలో ఆ దేవత్వం ఎలా ఉందో చదువుకుందాం. అది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఉపయోగపడినటువంటి జ్ఞానం ఎందుకు పనికిరాదు? ఈ దేవాలయాలలో ఈ పురుషుడు ప్రకృతి యొక్క జ్ఞానం ఎందుకు ఉపయోగపడాలి మీకు అంటే, దేహో దేవాలయ ప్రోక్త, ఈ దేవాలయము మీ శరీరమే అన్నది మీకు అవగాహన రావాలి. అలాంటి అవగాహన వచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే మళ్లీ భారతదేశపు యొక్క ఆ ఔన్నత్యాన్ని తిరిగి ప్రకటీకరించగలుగుతారు. కానీ కబుర్లు చెప్పిన వాళ్ళు ఎందుకు పనికొస్తారు? దేహ దేవాలయ ప్రక్త అంటే అవుతుందా? ఎలా అయింది దేవాలయం? నువ్వు చూపించు నీ శరీరంలో. దాన్ని చూపించడానికి మనం ఇక్కడ ఒక స్టడీ సబ్జెక్ట్ మెటీరియల్ గా పతంజలి యోగ శాస్త్రాన్ని టెక్స్ట్ బుక్ గా వాడుతున్నాం మనం. టెక్స్ట్ బుక్ అంటే అర్థమైంది కదా, అది బేసిస్. జర పతంజలి యోగ సూత్రాలలో సూర్యకిరణ విజ్ఞానాన్ని మొత్తము గుప్పించి పెట్టాడు. అక్కడ చెప్పుకుంటూనే ఉన్నాం కదా, ఇవాళ కాబోలు క్లాస్ మిస్ అయ్యాను, లేకపోతే క్లాసులు జరుగుతూనే ఉన్నాయి, చదువుకుంటూ ఉందాం, చేసుకుంటూ ఉందాం. అంచేత పతంజలి యోగ సూత్రాన్ని కూడా టీచర్స్ అయ్యేటటువంటి వాళ్ళు బాగా నేర్చుకోవాలి. పురుష సూక్తము, శ్రీ సూక్తము, పతంజలి యోగ సూత్రాలు, ప్రతి యోగ సూత్రం యొక్క భావన, ఆ యోగ సూత్రము మీ జీవితాలకి ఎలాగ ఉపయోగపడతాయి అనేటువంటిది. ఇదంతా ఎందుకు? దీనివల్ల లాభం ఏంటి? ఇంకో లాభం కూడా ఆలోచించుకోండి. ఖచ్చితంగా 2000 సంవత్సరం తర్వాత, అంటే మనం 1 ఇయర్ బిఫోర్ ఉంటున్నాం, ఖచ్చితంగా 1 సంవత్సరం ముందు మిమ్మల్ని తయారు చేస్తున్నా నేను. కానీ 2000 అయిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి స్కూల్స్ అన్ని మూతబడతాయి. ఖచ్చితంగా ప్రతి స్కూల్స్ లోనూ ఈ విద్య ప్రవేశపెట్టబడుతుంది. ప్రవేశపెట్టబడకపోతే మానవ జాతికి మనుగడ లేదు. రెండే జరుగుతాయి. భూమి ఉంటే ఇది విద్య వస్తుంది, భూమి లేదనుకోండి అసలు గొడవే లేదు కదా. భూమి ఉంటుందని గ్యారంటీ ఉంది కదా. భూమి ఉంటుంది కనుక 2001, 2002, 2003 ఆ ప్రాంతాలలో ఈ విద్యని స్కూల్స్ లో, కాలేజెస్ లో, యూనివర్సిటీలో ప్రవేశపెట్టినప్పుడు మీకంటే సీనియర్స్ ఎవరు ఉండరు. ఇంచేత మీరు రెడీ అవుతున్నారు దానికి, రాబోయేటటువంటి కాలానికి. మీరైనా సరే లేకపోతే మీ పిల్లలు వాళ్ళకి అందజేస్తారు కదా. అంచేత వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ఆ స్వార్థంతో అయినా మీరు నేర్చుకోండి. ఏం చెప్పినా వినము, చాలా మంచిది. మేము చాలా మంది పిల్లలకి క్లాస్ లో చెప్తా ఉంటాం, ఆవిడ విండు. ఇప్పుడు వింటాడని నేనేం అనుకోవటంలే. ఇందుగా చెప్తున్నాను అంటే మాస్టర్ ఏదైనా బాధపడిపోతారేమో అని మీరు పేరిస్తారేమో అన్న భయం. నాకు నేను బాధపడతానేమో అని దయచేసి పేరు ఇవ్వకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత నేను చెప్పాను కదా, ఇప్పటికే చాలా మందికి కొంచెం కొంచెం రుచి వస్తుంది సీరియస్నెస్ ని. ఖచ్చితంగా రేపు పూర్ణాహుతి అయిన తర్వాత పూర్తిగా సీరియస్ అయిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే టైం లేదు బుజ్జగించడానికి, బాబు మీరు చేసుకోండి అని చెప్పడానికి. అవగాహన ఉంది, తెలుసున్న వాళ్ళకి చెప్పడానికే టైం సరిపోదు. ఇంకా బుజ్జగించి మీరు చదవకపోతే ఎట్టారా బాబు అనేటువంటి టైం ఎక్కడుంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇది లాస్ట్ క్లాస్, మామూలుగా చెప్పగలిగేటువంటి క్లాస్. అంటే ఈ క్లాసుల్లో మిగతా వాళ్ళని రానివనా, రాణిస్తా కానీ ఏం అర్థం అవుతుంది. చాలా మంది నాతో చెప్తున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు, మీ క్లాసులు మాకేం అర్థం అవడం లేదు మాస్టర్, ఏం అర్థం అవుతాయి, 3 రోజులకు ఒకసారి వస్తే ఏం అర్థం అవుతాయి. సబ్జెక్ట్ మామూలు సబ్జెక్ట్, ఇది జన్మ జన్మాంతరాలకి ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ కదా. అంచేత ఏం చేయాలి, ఎలా చేయాలి, వాల్యూమ్ ఏ రోజు క్యాసెట్ ఆ రోజు తెచ్చుకుని ఉపయోగం చేసుకోవచ్చు. ఎలా మాస్టర్, ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కావాలి 180,000, ఏం చేస్తున్నా మాస్టర్, మాస్టర్ ఇస్తున్నారా, ఇంజనీరింగ్ సీట్ వస్తే చాలు మాస్టర్ 180,000 మేము ఏదో చేస్తాంగా, నాకు తెలియదు ఏం చేస్తారా మీరు. చేయలేరు గొడవ లేదు. కానీ ఇంకోటి కూడా చెప్తా, నా రికార్డ్ మీరు భ్రష్టు పట్టిస్తారేమో నాకు తెలీదు. నా రికార్డ్ ఏంటంటే మా స్టూడెంట్స్ ఎవరు నన్ను ఏ డౌట్స్ అడిగారు, 20, 22 ఏళ్ల బట్టు నేను లెక్చరర్ గా ఉన్నాను కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో. ఇంతవరకు ఒక్కడొక్క లెక్చరర్, ఒక స్టూడెంట్ కూడా ఇది సందేహంగా ఉంది మాస్టర్, పరీక్షలో ఏది ఇంపార్టెంట్ మాస్టర్, ఎలా చదవాలి మాస్టర్ అని అడగలేదు. భలే హాయిగా ఉంది నా ప్రాణానికి. మీరు అడగరు, భలే హాయిగా ఉంటుంది. అడిగారు ఏం చేస్తా, ఒప్పుకున్నాక తప్పదు కదా. అంచేత ఆ మానసిక స్థితిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, రాబోయేటటువంటి మార్పులు అర్థం చేసుకోండి. ఈ మార్పులు ప్రకృతిలో వస్తున్నాయి. ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులు మహనీయులందరూ చెప్తున్నారు తప్ప, ఆ మార్పులకు అనుగుణ్యంగా మారని వాళ్లకి ప్రమాదాలు జరుగుతుంది అని మాత్రం చెప్పటం లేదు. ఏమీ జరగదు, ప్రపంచం ఇలాగే ఉంటుంది. కానీ ఈ దేవాలయాలు విజ్ఞానం తెలుసుకున్న వాడికి ఏమవుతుంది, మహర్షులు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు. భారతదేశంలో మళ్లీ తిరిగి ఆ పరాకాష్ఠకి ఖచ్చితంగా వస్తుంది. ఇంచేత భారతీయ సంస్కృతికి, భారతీయ యొక్క జెనెటిక్ కోడ్కి ఉన్నటువంటి అదృష్టం మిగతా జెనెటిక్ కోడ్స్కి లేదు. శరీరం దానికి అనుగుణ్యంగా ఉంది. మామూలుగా మఠం వేసి కూర్చోవటం మనకిప్పుడు ఇబ్బందిగా ఉంది, కానీ లేకపోతే మఠం వేసి కూర్చోవటం అన్నది ఆధ్యాత్మిక సాధనలో చాలా ఇంపార్టెంట్ భాగం. బయట వాళ్ళు కూర్చోలేరు, వాళ్ళు కూర్చో ఉంటే గానీ కూర్చోలేరు. అసలు ఫస్ట్ స్టెప్ మనకు అక్కడ, అసలు మీ పొజిషనింగ్ లోనే, మీరు కూర్చోగలగటంలోనే మీకు ఒక ప్లస్ పాయింట్ ఉంది అక్కడ, ఆధిక్యత. మిగతా వాళ్ళందరూ కూడా ఏమంటారు దాన్ని, హార్స్ రేస్ లో బరువు కట్టుకుని పరిగెడుతుంది గుర్రం, హ్యాండిక్యాప్. మిగతా వాళ్ళందరికీ హ్యాండిక్యాప్ ఉంది, మనకి హ్యాండిక్యాప్ లేదు, మనకి ప్లస్ పాయింట్ ఉంది. కానీ ప్లస్ పాయింట్ ఉందంటే కుందేలు పడుకుంది, హ్యాండిక్యాప్ ఉన్నటువంటి తాబేలు ముందుకు వెళ్ళిపోయింది. మరి అలాంటి పరిస్థితి వస్తే మనం చేయగలిగేది ఏమీ లేదు. అంచేత దీన్ని అర్థం చేసుకుంటూ మెప్ నాక్ అని ఒక కొత్త సీక్రెట్ విద్య, ప్రతి 2 గంటలకి మీరు ఎక్కడున్నా కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు మెప్ నాక్ చేసుకోండి. అది చాలా అవసరం. అది చేయకుండా మీకు యోగ విద్య, వేద పరిభాష ఇవంతా మీకు రావాలి అంటే రాదు. కానీ మళ్లీ మళ్లీ నేను చెప్తున్నాను, దారి తప్పకండి. మీ శరీరమే వేద విజ్ఞానము, మీ శరీరమే దేవాలయము, మీ శరీరంలోనే ఆ సూర్యకిరణ విజ్ఞానము ప్రాదుర్భూతం అవ్వాలి తప్ప ఎక్కడో దిగదది. యోగ విద్య దిగితే, ఆధ్యాత్మిక విద్య దిగితే మీ శరీరంలోనే దిగాలి. మీ శరీరంలో దిగనటువంటి ఆధ్యాత్మికత ఎందుకు పనికిరాదు. అందుకే వేదాంతులు చాలా మంది ఉన్నారు, భగవద్గీత మీద కమెంటరీ రాసగలిగేటటువంటి చాలా మంది ఉన్నారు, కానీ యోగులు ఎవరు లేరు. కానీ శ్రీకృష్ణుడు ముత్తుకుంటూ ముత్తుకుంటూ ఆఖరికి వెళ్ళిపోయాడు, తస్మాత్ యోగి భవ అర్జున. అందువల్ల నువ్వు యోగివి కా. యోగివి అంటే నేను చెప్పాను కదా, పతంజలి యోగ శాస్త్రాలు అంటే ఏంటో చెప్పాను కదా. యోగం ఒకటే ఉంది, అది ఇమం వివస్వతే యోగం ప్రోక్తమానామ వ్యయం. ఈ యోగాన్ని ప్రపంచంలో ఉన్నది ఒకటే యోగం, ఆ యోగాన్ని మొట్టమొదట సూర్యుడికి నేను చెప్పాను. దీన్ని మీరు రిపీటెడ్ గా నెమరేసుకోండి. ఈ విద్యను మనం ఎలాగ 10 మందికి అందజేయగలము? ఎప్పుడు మనము చేస్తూ. మనము చేయకుండా నువ్వు 10 మందికి ఏం అందజేస్తావు? నీ యొక్క అనుభవాలు కానీ, నీ యొక్క అనుభూతులు కానీ నువ్వు చెప్పగలవు. కానీ నీకు అనుభూతి లేనిదని నువ్వు ఇంతవరకు ఏం చెప్తావు నువ్వు? కానీ ఇక్కడ కూడా మీకు ప్లస్ పాయింట్ ఉంది. ఈ రోజు వరకు మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయకపోయినా, ఈ రోజు నుంచి మొదలెట్టినా 2000 సంవత్సరం లోపల మీరు నిష్ణాతులు అయిపోవచ్చు. కారణం ఏమిటి? మేమే రేపు ఓపెనింగ్ కాలేజీ జరుగుతుంది, సిలబస్లు ఇస్తాం, మార్కులు చెప్తాం, ఈ పేపర్కి ఇన్ని మార్కులు ఉంటాయంటో అంతా చెప్పేస్తాం. అది చెప్పే సెకండ్కి వెళ్ళిపోండి, ఏమి అపం బాధలేదు. పరీక్ష రోజు ఏం చేస్తాం? ఇంకా ఒక నెల పరీక్ష ఉందని కల్లా ఎక్స్ట్రా క్లాసులు పెడతాం, ఎలాగో అలాగా ఆ సబ్జెక్టు వచ్చేటట్టు చేస్తాం. అలాగే ఈ సమయం చాలా తక్కువగా ఉంది కనుక ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి. కానీ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్, ఇన్ని ఆధ్యాత్మిక ఇన్స్టిట్యూషన్స్ కి లక్ష్యం ఒకటే, యోగ విద్య. అది మనం మర్చిపోతాం. నేను చాలాసార్లు మీకు ఉదాహరణ ఇస్తాను కదా, హిందూ కాలేజీ కావచ్చు, ఆంధ్ర ముస్లిం కాలేజీ కావచ్చు, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ కావచ్చు, కానీ చెప్పేది కెమిస్ట్రీ. అక్కడున్న కెమిస్ట్రీ లెక్చరర్, ఇక్కడున్న ముస్లిం లెక్చరర్, అక్కడున్న హిందీ లెక్చరర్, అక్కడున్న క్రిస్టియన్ లెక్చరర్, కెమిస్ట్రీ చెప్పాలి. అంచేత ఈ మొత్తము ఈనాడు యాక్టివ్ గా ఉన్నటువంటి మతాలు కానీ ధర్మాలు కానీ ఏవి కానీ ఈ యోగ విద్య గురించే చెప్పాలి. ఈ యోగ విద్య గురించి అవి చెప్పలేదనుకోండి మూతపడతాయి. అందుకు నేనంత ఘంటాపదంగా డైరెక్ట్ గా అనౌన్స్ చేస్తున్నాను, సూర్య విజ్ఞానము, వేద విజ్ఞానము, దీని గురించి చెప్పనటువంటి ఏ పుస్తకమైనా, ఏ సంస్థ అయినా, ఏదైనా ఖచ్చితంగా 1.5 సంవత్సరాల లోపల మూతపడుతుంది. మూతపడుతుంది ఎందుకు అంటే అది మహాకాలుడి యొక్క ఇచ్ఛ. ముందే చూపించాడు కదా అర్జునుడు వీళ్ళందరూ చచ్చిపోతారని. ఎవడు నమ్మాడు? మేము చచ్చిపోతాం అనే నమ్మకం ఉండుంటే యుద్దం చేద్దురు ఆవిడ. మీరే ఆలోచించుకోండి, ఓ భీష్ముడు కానీ, ఓ ద్రోణుడు కానీ, ఓ అశ్వత్థామ కానీ, వీళ్ళు యుద్దం ఎందుకు చేశారు? చచ్చిపోతామని నమ్మకం ఉండి చేశారా? చచ్చిపోతామంటే చేస్తారా వాళ్ళు? చేరు కదా. అదే మూర్ఖత్వం మళ్ళీ మనం చేయబోతున్నాం. మళ్ళీ మనకి చాలా పెద్ద పేరుంది, వ్యాసుడు రాశాడు ఆంధ్రులందరూ కూడా కౌరవుల వైపు యుద్దం చేశారని. కనీసం ఈసారికైనా ఒక్కసారికి, జస్ట్ ఫర్ ఎ చేంజ్, ఒకసారి ఆ శ్రీకృష్ణుడి వైపు యుద్దం చేసి చూద్దాం ఏమవుతుందో. అంచేదా ఈ మానసిక స్థితి మనసులో ఉంచుకుని మంత్రపుష్పాన్ని వీలవుతూ ఇవాళ పూర్తి చేసుకుందాం. పూర్తి చేసినా చేయకపోయినా సిలబస్ లో భాగమే అది. మేమేం చేస్తాం, లెక్చరర్స్ కదా, అలవాటైపోయింది సిలబస్ పూర్తి చేయకుండా చదువుకోండి అందాం. అంచేత రేపు పూర్ణాహుతి అన్నీ అయిపోయి మంత్రపుష్పం కూడా అయిపోయింది, కానీ ఎలా అయిపోయిందో చూసుకోండి. కానీ మంత్రపుష్పం యొక్క ప్రాముఖ్యత మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పుష్పము అనేటటువంటి పదానికి మీకు అర్థం చెప్పాను నేను. ఏంటి పుష్పములో మొట్టమొదట ఉండేది? సువాసన. మనిషి యొక్క వాసనలను పసిగట్టేటటువంటి గ్రంథు కాని చక్రం కాని ఏది? మూలాధార చక్రం. పుష్పానిలో మధు ఉంటుంది. మధు అన్నికి అన్ని చోట్లకి తీసుకెళ్లేటటువంటి తేనెటీగలు వస్తే మధు అదేమీ దాచుకోదు, ఇచ్చేస్తుంది. అంతేత మంత్రపుష్పం చదివిన వాడిలో ఉన్నటువంటి మధు ఎవరికి వెళ్ళాలి? ఎక్కడికైనా వెళ్ళాలి. కానీ ఆ మధువు ఇచ్చేటటువంటి చక్రం ఏంటి వాడిది? రుచికి, స్వాదిష్టాన చక్రం. ప్రతి పుష్పానికి దానికి కావలసిన సంఖ్యలో దళాలుంటాయి, దానికి కావలసిన సంఖ్యలో రంగులుంటాయి, దానికి ఒక విశేషమైనటువంటి ఆకారం ఉంటుంది. ఆకారం, రంగు దేనివల్ల తెలుస్తుంది మన శరీరంలో? మణిపూరక చక్రం వల్ల తెలుస్తుంది కదా. తత వాసన, రుచి, రంగు. ఇది కాకుండా ప్రతి పుష్పము కూడా చాలా మృదువుగా ఉంటుంది. ఆ మృదుత్వం, ఆ స్పర్శ దేనివల్ల తెలుస్తుంది? అనాహత చక్రం వల్ల తెలుస్తుంది. అంచేత మంత్రపుష్పము అని చెప్పటం ఎందుకంటే ఆ మంత్రపుష్పం యొక్క అవగాహన మీకు ఉంటే మీ యొక్క మూలాధార చక్రం జాగృతం అవుతుంది, మీ యొక్క స్వాదిష్టాన చక్రం జాగృతం అవుతుంది, మీ యొక్క మణిపూరక చక్రం జాగృతం అవుతుంది, మీ యొక్క అనాహత చక్రం జాగృతం అవుతుంది. అర్థమవుతుంది కదా నువ్వు అడిగిన ప్రశ్నకి? అందుకు అంచేత ఇంకాస్త పైకి వెళ్తే ప్రతి పుష్పానికి ఒక పేరుంటుంది. ఆ పేరు ఒక చాలా అద్భుతమైనటువంటి భావన మీకు కలగజేస్తుంది. ఉదాహరణ చెప్తూ ఉంటాను కదా, ఇప్పుడు నేను మల్లెపువ్వు లాంటి స్వచ్ఛమైనటువంటి మనస్సు. మల్లెపువ్వు దేనికి ప్రతీక? స్వచ్ఛతకి ప్రతీక. అలా ప్రతి పుష్పము, ప్రతి పుష్పము ఆయుర్వేదాన్ని కనుక మీరు చాలా జాగ్రత్తగా చదువుకుంటే ఒక్కొక్క పుష్పము ఒక్కొక్క మానసిక స్థితికి ప్రతీక అవుతుంది, వాక్కి ప్రతీక అవుతుంది. అది ఎక్కడుంది? విశుద్ధి చక్రంలో ఉంది. ఈ విశుద్ధి చక్రం తర్వాత ఇంకాస్త పైకి వెళ్తే ప్రతి పుష్పము మీకు తెలియకుండా ఒక ఆనందానుభూతిని కలగజేస్తుంది. కదా, పుష్పాల యొక్క ఆకర్షణ అదే కదా, ఏదో ఒక ఆనందాన్ని కలగజేస్తుంది. గురువు స్పర్శ ఎలాగైతే ఆనందాన్ని కలగజేస్తుందో పుష్పం కూడా మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. ఆనందాన్ని కలగజేయటమే కాకుండా అది ఎక్కడ ఉందో, ఎలాంటి పరిస్థితులు దాని చుట్టూరా ఉన్నా తన యొక్క వ్యక్తిత్వాన్ని మాత్రం అది కోల్పో. మల్లెపువ్వు మల్లెపువ్వు వాసన వేస్తూనే ఉంటుంది, గులాబీ పువ్వు గులాబీ పువ్వు లాగానే ఉంటుంది. ఎలాంటి పరిస్థితి కాలిపోనివ్వండి, అది కాలిపోయినా కూడా దాని యొక్క ఆ వాసనలు కానీ అవి కానీ పోవు. అలాగే ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి ఆ గురువు యొక్క స్పర్శ మనకి ఎప్పుడైతే లభిస్తుందో ఈ ప్రపంచం అంతటా కూడా ఆనందమయంగా మారిపోతుంది. పుష్పాల యొక్క ఆ లక్షణాలన్నింటినీ తీసుకునే దీన్ని మంత్రపుష్పము అన్నాం. ఇంకా మంత్రపుష్పం చదివిన వాటిలో ఆరు చక్రాలు జాగృతం అవుతాయి. ఈ ఆరు చక్రాలు ఎప్పుడైతే జాగృతం అవుతాయో మళ్ళీ దాన్ని ఏమంటాం? కుండలిని జాగరణ అంటాం, సూర్యకిరణ విజ్ఞానం అంటాం, మీ ఇష్టం ఏదైనా పేరు పెట్టుకోండి. అంచేత ఆ మంత్రపుష్పంలో ఆ భావనలు మనం నెమరేసుకుంటూ పూర్తి చేద్దాం దీన్ని. ధాత పురస్తాజముదాజహార శక్ర ప్రవిద్వాన్ ప్రజశ్చతస్రః తమేమం విద్వాన్ అమృతయ భవతి నాన్యపంధా అయనాయ విద్యతే. ఏం చెప్తున్నాడు ఇక్కడ? బ్రహ్మ ఎలాగైతే సృష్టి చేశాడో మనిషి కూడా సృష్టి కార్యక్రమాలలో కరెక్ట్ గా బ్రహ్మలాగే పాల్గొనవచ్చు. యాజ్ అబౌ సో బిలో, అణోరణీయాన్ మహతో మహీయాన్ పిండాండ బ్రహ్మాండ సమన్వయము. ఎప్పుడో ఆ రూలు మనం మర్చిపోలేము. నాణ్య పంధాయనాయ విద్యతే, దీన్ని మించి ఇంకో దారి లేదు. మీరు వేద విజ్ఞానాన్ని, సూర్య విజ్ఞానాన్ని, శరీరమే దేవాలయము అనే జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి అంటే మీరు తెలుసుకోవాల్సినటువంటి ఫార్ములా ఏంటి అంటే పిండాండ బ్రహ్మాండ సమన్వయం. బ్రహ్మాండంలో ఏం జరుగుతుందో శరీరంలోనూ అదే జరుగుతుంది. అందువల్ల శరీరంలో ఏం జరుగుతుందో అదే బ్రహ్మాండంలో కూడా జరుగుతోంది. నాణ్య పంధాయనాయ విద్యతే, దీనికంటే ఇంకో మార్గం లేదు. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం. ఇక్కడ మంత్రపుష్పము ఓ అద్భుతమైనటువంటి ఫార్ములా. ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులకు కూడా టానీ నాడర్ మహేష్ యోగి దాంట్లో దీన్ని పట్టుకున్నాడు, కానీ ఇంకా పరిపూర్ణంగా పట్టుకోలేదు అతను. మీలో ఎవరైనా పట్టుకోగలిగితే పట్టుకోండి. ఏంటా పట్టుకోవటం అంటే, ప్రస్తుతం బ్రెయిన్ సెల్స్ నుంచి బాడీ సెల్స్ నుంచి అంతా ఏం చెప్తాం అంటే ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ అంతా ఏంటి? ఎలక్ట్రిసిటీమయం. పరమాణువులో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎక్కడ చూసినా ఎలక్ట్రాన్స్ ఉన్నాయని. కానీ భారతీయ ఆధ్యాత్మికత మంత్రపుష్పం ఏం చెప్తుందంటే అక్షరం పరమం పదం. ఆ పరమం అయినటువంటి పదం ఉందే, ఆ అబ్సల్యూట్ కాన్షియస్నెస్, ఆ అద్భుతమైనటువంటి చేతనత్వము అక్షరంలో ఉంది. ఏ అక్షరంలో ఉందో కూడా చెప్పింది అది. ఓం అనేటువంటి అక్షరంలో ఎలక్ట్రిసిటీ అంతా చేస్తుంది అన్నారు. కానీ ఎలక్ట్రిసిటీ అంతా చేయాలి అంటే ఆ మెషిన్ కరెక్ట్ గా ఉంటే తప్ప ఎలక్ట్రిసిటీ పనిచేయదు. ఫ్యాన్ ఉంది, ప్లగ్ పెడితే పనిచేస్తుంది. అది ఫ్యాన్ లోపల ఉన్నటువంటి ప్రతి పార్ట్ కరెక్ట్ గా ఉండాలి. ఏ పార్ట్ కరెక్ట్ గా లేకపోయినా ఫ్యాన్ పనిచేయదు. అలాగే మన మంత్రపుష్పంలో ఆరు చక్రాలు ప్లస్ సహస్రారం కరెక్ట్ గా ఉంటేనే ఆ అక్షరం పరమం పదం, ఆ ఓంకారం మీలో ప్రకటితమవుతుంది. ఆ ఓంకారాన్ని ఏమంటున్నాం మనం? వేద యొక్క స్వరూపాలు. మన శరీరమే వేదాలు. వేదానికి శరీరానికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మనకు అర్థం కాకపోతే ఇది కూడా అర్థం కాదు. ఏం చెప్తున్నాడు అక్కడ? సహస్ర శీర్షం దేవం. మన సహస్రం అంటే బ్రెయిన్. విశ్వాక్షం కళ్ళు. విశ్వశంభవం కళ్ళు బ్రెయిన్ ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటాయో. ఎందుకు కళ్ళు బ్రెయిన్ కరెక్ట్ గా ఉండాలి? నువ్వు చూసింది సమ్యగ్ అవగాహన ఉండాలి. సమ్యక్ అవగాహన ఉన్న దాన్ని నువ్వు కరెక్ట్ గా ఆచరణ పెట్టగలగాలి, అంటే నీ బ్రెయిన్ ఏం చేయాలి, కరెక్ట్ ఇంపల్సెస్ పంపించగలగాలి. అంచేత ఈ సహస్రము కళ్ళు, సహస్రార చక్రము అంటే బ్రెయిన్, అక్షము అంటే కళ్ళు ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటాయో విశ్వశంభువం ప్రపంచం అంతా కూడా శంభువం శాంతిమయంగా మారుతుంది. విశ్వత పరమాం నిత్యం విశ్వం నారాయణ గుంహరిం విశ్వమే వేదం పురుషం తద్విశ్వముపజీవతి. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటుంది, ఈ చేతనత్వం ఉందే, ఈ జ్ఞానం ఉందే, ప్రకృతిలో లేదు. ప్రకృతి వెనకాతలు ఉన్నటువంటి పురుషుల్లో ఉంది, అందుకని పురుష సూక్తం మనం జరుగుతాం. తద్విశ్వముపజీవతి, ఈ విశ్వం అంతా కూడా ఆ పురుషుడి మీద, ఆ చేతనత్వం మీద, ఆ వేద విజ్ఞానం మీద, ఆ యోగ శాస్త్రం మీద ఆధారపడి జీవిస్తోంది. పతిం విశ్వస్వాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఈ ఆత్మతత్వాన్ని, ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి శక్తిని తెలుసుకోవాలి అంటే మీకు రెండు విషయాలు తెలియాలి. ఒకటి నారాయణ తత్వం తెలియాలి. ఇప్పుడు సైంటిస్ట్ దాని ఒప్పుకెళ్తున్నారు, నీరు లేకుండా ప్రాణ సృష్టి జరగదు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మనం కూడా ఏం చెప్తాం, జలతత్వం మీద ఆ నారాయణుడు పడుకుని ఉంటాడు, ఆ నారాయణుడు ఎప్పుడైతే యాక్టివ్ అవుతాడో సృష్టి స్టార్ట్ అవుతుందని. అంచేత ఆ నారాయణ తత్వం గురించి తర్వాత శ్లోకంలో ఎలా చెప్తున్నాడో చూడండి. నారాయణ పరో జ్యోతిర్ ఆత్మా నారాయణ పర నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణ పర నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ పర. రెండు విషయాలు మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి, నీరు అగ్ని. నీరు అగ్ని యొక్క సంపర్కంతో సృష్టి అంతా నడుస్తూ ఉంటుంది. అగ్ని ఉండాలి, నీరు ఉండాలి. అంచేత యజ్ఞ విద్యలో మనం అగ్ని యొక్క ఉపాసన ఈ మధ్య నేర్చుకుంటున్నాం. దాని తర్వాత కలుష స్థాపన రేపు చేస్తాం మనం, రేపు పరిపూర్ణంగా యజ్ఞం చేసుకుందాం ఫర్ ఎ చేంజ్. అంచేత ఆ యజ్ఞాన్ని మనం చేస్తున్నప్పుడు ఈ శ్లోకాన్ని మీరు గుర్తుంచుకోండి, అగ్ని నీరు ఈ రెండింటి యొక్క సంపర్కమే మనం ఎప్పుడు చేసినా కూడా. ఈ రెండింటి వల్ల ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి అనేది, ఇంట్లో మామూలుగా మనం అన్నం పెట్టి నిప్పు పేసుకుని అన్నం వండుకుంటాం, స్టీమ్ ఇంజిన్ టన్నుల టన్నుల బరువు లాగుతుంది. అంచేత ఈ అగ్ని నీటి యొక్క సంబంధ బాంధవ్యాలు మన శరీరంలో ఎలా ఉన్నాయి తెలుసుకుంటూ, జచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అంచేత ఈ సూర్యుడి యొక్క శక్తి, అగ్ని యొక్క శక్తి, నీటి యొక్క శక్తి బయట ఎలా ఉందో లోపల అలాగే ఉంది. సైంటిస్టులు ఏమని ప్రూవ్ చేశారంటే, సముద్రపు నీళ్ల యొక్క ఆ కాంపోజిషన్ ఎలా ఉంటుందో మన నెత్తురు యొక్క కాంపోజిషన్ కూడా కరెక్ట్ గా అలాగే ఉంటుంది అని. అంచేత బయట ఉన్నటువంటి నారాయణ తత్వము, లోపల ఉన్నటువంటి నారాయణ తత్వంలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. అంచేత ఈ జ్ఞానాన్ని కనుక మనం ఉపయోగించుకోగలిగితే, అనంతమవ్యమం కవిగం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యదోముఖం. ఆకాశతత్వానికి, వేద విజ్ఞానానికి, సూర్యుడు యొక్క ఉనికికి చాలా దగ్గర సంబంధం ఉంది. దానినే సముద్ర అంటాం. సముద్ర అంటే విత్ సీల్స్. మనం ఒక విశేషమైనటువంటి సంస్కారాలతో పుడతాం, దాన్ని జెనెటిక్ కోడ్ అంటాం, దాన్ని సముద్ర అంటాం. ఈ సముద్రం యొక్క మానసిక స్థితి మన శరీరంలో ఎలా ఉంటుంది, మనలో ఉన్నటువంటి భావనలు దేనివల్ల బయటకు వస్తున్నాయి, గుండె కొట్టుకోవటం వల్ల. గుండె కొట్టుకోవడం అయిపోతే మీరు ఎంత గొప్ప సంస్కారవంతులైనా కావచ్చు, ఎంత కుసంస్కారులైనా కావచ్చు, మీ సముద్రాలు ఎలా ఉన్నా అంతా ఒకటే. అంచేత హృదయం ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. ఎలా చెప్తున్నాడు, అనంతం అవ్యయం కవిగుం సముద్రం. నిన్న మనం ఇదంతా చెప్పుకున్నాం గనక కామాలు పెట్టుకుంటూ, అనంతం విశ్వశంభవం, అనంతమైనటువంటిది, ప్రపంచ కళ్యాణానికి పనికొచ్చేటటువంటిది. పద్మకోశ ప్రతీకాశం, పద్మకోశం ఎలా ఉంటుందో అలా ఉంటూ, హృదయం చాప్యదో ముఖం, ఆ హృదయం ఎలా ఉంది, ఒక తామరపు కిందకి వేళ్లాడితే ఎలా ఉంటుందో అలా మన శరీరంలో ఉంటుంది. అధోనిష్ట్యావితస్థాన్యే నాభ్యాముపరితిష్ఠతి జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మహత్. ఈ హృదయంలో ఎక్కడుందంటున్నాడా? హృదయం కంఠం కంటే కిందన, నాభి కంటే పైన. కరెక్ట్ గా ఈ మధ్యన జ్వాలమాలాకులం భాతి. జ్వాలమాల అంటే అగ్ని. ఎక్కడైతే ప్రపంచంలో అంతా ఒకలాగే ఉంటుంది, ఫారినర్స్ అగ్ని ఒకలాగా, ఇండియన్స్ అగ్ని ఒకలాగా, చంద్రమండలంలో ఉండేటటువంటి అగ్నిలాగా, సూర్యుల్లో మండుతున్నటువంటి మంటలు ఎలాగోతే ఒకలాగా ఉంటాయో, ఈ మనుషులందరిలోనూ వెలుగుతున్నటువంటి ఆ అగ్ని ఒకలాగే ఉంటుంది. అందుకే వేద విజ్ఞానం అంతా కూడా అగ్ని సూక్తంతో మొదలవుతుంది. మొత్తము దాన్ని వేదాది సూక్తము అని పేరు. అంచేత మొట్టమొదటి వేదము ఋగ్వేదము. ఋగ్వేదంలో మొట్టమొదటిది అగ్ని సూక్తం. అగ్ని మీలే పురోహితం. ఈ పురానికి, ఈ శరీరానికి ముందు ఉండి నడిపించేటటువంటిది అగ్ని. ఎందుకంటే మన శరీరంలో అగ్ని లేకపోతే అసలు మనం ఎక్కడికి వెళ్ళలేము. వేడి లేనటువంటి శరీరం ఏం పనిచేస్తుంది? అంచేత మొత్తం వేద విజ్ఞానానికి బేసిస్ ఈ లైన్ లో చెప్తున్నాడు. జ్వాలమాల కులం భాతి విశ్వశ్యాయతనం మహత్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవితాలన్నిటికీ కూడా ఇది ఆలయంలాగా పనిచేస్తూ ఉంటుంది. సతంతగం శిలాధిస్తూ లంబత్యాకోశ సన్నిభం తస్యాంతే సుషరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. ఆ హృదయంలో ఒక చిన్న ఖాళీ బిందు ఉంది. ఆ బిందు యొక్క స్పందన మనకి హార్ట్ పల్సేషన్స్ లాగా లభిస్తూ ఉంటాయి. ఆ స్పందన నుంచి సంపూర్ణ సృష్టి ఏర్పడుతుంది. అంటే బిందువు ఇక్కడ చెప్పుకున్నాం కదా, శ్రీచక్రంలో కానీ అసలు ఏ యంత్రంలో కానీ మనకు ఉండేదేంటి? ఒక బిందువు. ఆ బిందువే మన హృదయంలో ఉన్నటువంటి ఆ బిందువు. ఖచ్చితంగా ఇక్కడ బిందువుని యంత్రాల్లో ఎలా చూపిస్తాము, అంత సన్నటి బిందువు ఉంది అక్కడ. ఆ బిందువు ఏం చేస్తూ ఉంటుంది? పేస్ మేకర్ అంటాం మోడర్న్ సైంటిఫిక్ భాషలో. అంటే మన హృదయానికి కావాల్సినటువంటి వేగాన్ని అది ఇస్తూ ఉంటుంది. అది కూడా ఆకాశతత్వంతో సమానం గనక, ఆకాశతత్వం వాక్శక్తికి ఒకటే గనక, వాక్కి వేదానికి తేడా లేదు గనక, మళ్ళా ఎక్కడికి వెళ్తాం? ఆ బిందువు ఏంటది? వేద విజ్ఞానానికి బేసిస్. ఆ వేద విజ్ఞానానికి అయినటువంటి ఆ బేసిస్ దగ్గర నుంచి మన ధ్యాన విధానాలన్నీ కూడా మొదలవుతాయి. ఆ బేసిస్ ఎక్కడుంది? మన శరీరంలోనే ఉంది. అంచేత పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు, దాన్ని గుర్తించగలగాలి. తస్య మధ్యే మహానగ్ని విశ్వార్చ విశ్వతోముఖ సోగ్రభగ్రభజన్నిష్టన్ ఆహారమజరకవి తిర్యగ్యూర్ధమధశ్యాయి రశ్మయంతస్య సంతత. మరి ఆ బిందువుని ఎలా పట్టుకుంటాం? ఆ మహానగ్నిని, ఆ విపరీతమైనటువంటి అగ్నిని, ఆటమిక్ ఎనర్జీ అని చెప్తున్నాం కదా. ఆటమిక్ ఎనర్జీ ఎక్కడుంది? ఆ కేంద్రంలో ఉంది, ఆ బిందువులో ఉంది, న్యూక్లియస్ లో ఉంది. మరి ఆ ఆటమిక్ ఎనర్జీని ఉపయోగించుకోగలిగితే పాజిటివ్ గా అయినా నెగిటివ్ గా అయినా మహానగ్ని, ఎంత అగ్నిగా ఉంటుంది అది. మరి మన శరీరంలో ఉన్నటువంటి ఆ హృదయం కూడా విశ్వార్చే విశ్వశంభవం. ఈ విశ్వాన్ని నడిపించేటటువంటిది, ఈ విశ్వానికి శాంతి కలిగించేటటువంటిది. కానీ ప్రస్తుతం ఎలా ఉంది? తింటోంది అది విశ్వాన్ని. అంతే కదా, ఆత్మ అంటే అత్తేతి ఆత్మ, తినేది. మెదడు తినొచ్చు, సమయాన్ని తినొచ్చు, దేన్నైనా తినొచ్చు. ఆ మానసిక స్థితిని గనక మనం మానేసుకుని తిరిగి గూర్ధ మధశ్యాయి, తిరిగి కంటే నేను తెలుసు కదా, ఒక వంకరగా వెళ్లేటటువంటి, అధ అంటే కిందకి వెళ్లే, ఊర్ధ అంటే పైకి వెళ్లేటటువంటి, మూడు రకాలైనటువంటి నాడులతో ఈ మన శరీరము నిర్మించబడి ఉన్నది. సంతాపయతి సందేహం ఆపాద తలమస్తక తస్య మధ్యే వన్నిశిఖ అనీయోర్ధ్వాగవస్థిత. ఆ మ్యాజిక్ అర్థం చేసుకోండి. కాలి దగ్గర నుంచి శిరస్సు వరకు ఆ అగ్ని మీ శరీరానికి ఒకటే వేడి కలగజేస్తుంది. ఎక్కడ మీరు టెంపరేచర్ పెట్టి చూసుకున్నా 98.4 ఉంటుంది. మీరు ఏ విధమైనటువంటి ఆహారమైనా తీసుకోండి, ఏ విధమైనటువంటి ఆహారమైనా తీసుకోకపోకండి, మనం కనుక కాస్త హెల్దీగా ఉన్నటువంటి మనిషి అంటే సంతాపయతి స్వందేహం ఆపాద తలమస్తకం, కాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా మన శరీరానికి కావలసినటువంటి వేడి తాపము అది మనకిస్తూ ఉంటుంది. ఎలా ఇస్తోంది, ఏమిస్తోంది, అదంతా కూడా ఇప్పుడు బయోకెమిస్ట్రీలో బాగా రీసెర్చ్ చేసి వారు తెలుసుకున్నారు. అది ఒక లైన్లో చెప్పేశాడు వాడు. ఏంటో ఒక లైన్లో చెప్పిందంటే, నువ్వు కాలే పాదం నుంచి శిరస్సు వరకు కూడా సంతాపయతి సందేహం, ఎవరి దేహాన్ని దాన్ని ఆ హృదయంలో ఉన్నటువంటి బిందువే వేడి కలగజేస్తుంది. తర్వాత నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర నీవారశోక యత్తన్వి పీతాభాస్వత్యనూపమా. మూడు రంగుల గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఆ మూడు రంగుల గురించి మనం చాలా సార్లు యజ్ఞ విద్య దాంట్లో మాట్లాడుకున్న నీలము, పసుపు, ఎరుపు, ఈ మూడు రంగుల యొక్క కలయికతో మన శరీరములో హృదయ స్థానం దగ్గర రకరకాలైనటువంటి విన్యాసాలు ఏర్పడతాయి. ఆ మూడు రంగుల కలయికతోనే టీవీలో కూడా మీకు అన్ని రకాలైనటువంటి బొమ్మలు ఏర్పడుతున్నాయి. 16 లక్షల కంటే చాలా కలర్స్ మేము ఇస్తున్నామని కంప్యూటర్ వాడు చెప్తాడు. కానీ మిక్సింగ్ ఏంటక్కడ? ఈ మూడే, నీలము, ఎరుపు, పసుపు. అది ఆ హృదయంలో ఎలా పనిచేస్తోంది, ఏ విధంగా పనిచేస్తోంది అన్న దానికి మనం ఏం చెప్పుకున్నాం? నీలం అంటే విశుద్ధ చక్రము, పసుపు అంటే మణిపూర చక్రము, ఎరుపు అంటే మూలాధార చక్రము. ఆ విజ్ఞానాన్ని తెలుసుకుంటూ తస్య శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత సబ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్. ఆ విజ్ఞానాన్ని మేము ఈ మంత్రపుష్పం ద్వారా పట్టుకుంటున్నాం. జత ఆ మంత్రపుష్పం మామూలమైనటువంటిది కాదు. మొత్తము మనం ఏ జ్ఞానం భారత జాతి గర్విస్తుందో, దేని గురించి మనము సంపూర్ణ సృష్టికి జగద్గురువులు అవుదాము అనుకుంటున్నాము, ఆ జ్ఞానం మొత్తము ఈ శ్లోకంలో చెప్పాడు. తస్య శిఖాయా మధ్యే, ఏ యొక్క శిఖలో? హృదయం యొక్క శిఖ. హృదయం యొక్క శిఖ ఎక్కడుంటుంది అది తర్వాత మాట్లాడుకుందాం మనం. కానీ హృదయం యొక్క శిఖ గురించి మొత్తున్నాడు. ఈ శిఖ గురించి మాత్రం మాట్లాడటం లేదు ఇక్కడ. తస్య శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత, పరమాత్మ ఉన్నాడే, వాడు వ్యవస్థీకరించి ఉన్నాడు. అక్కడ హాయిగా కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఏం చేస్తున్నాడు? సద్బ్రహ్మ, హీఈస్ ది క్రియేటర్, అతనే ఈ సంపూర్ణ సృష్టికి కారణం. స శివ, అతనే అన్ని మంగళకరమైనటువంటి పరిస్థితులకి కారణం. స హరిహి, అన్ని పాపాలను మండించేటటువంటి, పాపము తీసివేసేటటువంటి వ్యక్తి అతని. స ఇంద్ర, అతనే మన మనస్సు, మన మనస్సుకి అధిష్టాన దేవత. సేంద్ర, సోక్షర, అతనే మనము ఓం అనేటటువంటి, ఆ ఓం అనేటటువంటి అక్షరాలతో పట్టుకుంటున్నాం. అతనే పరమస్వరాట్, అతనే పురుషుడు. దానికే ఈ కుండలిని సాధన కాని, ఇదంతా కాని. ఈ మంత్రపుష్పం తర్వాత యోపాం పుష్పం అని మనం చదువుకుంటాం. కానీ యోపాం పుష్పం అన్నా ఏది చెప్పినా ఉద్దేశ్యం ఏంటి అంటే ఈశ్వర ప్రణిధానము. మొత్తము భారతీయ సంస్కృతి యొక్క నాడి ఎక్కడుంది? ఈశ్వరుడికి నువ్వు సమర్పణ చేసుకో. వాడు ఏం చేయిస్తే అది చేద్దాం. అంచేత 5 సార్లు ఓంకారంతో పాటు ప్రాణాయామం చెప్పుకున్నాం కదా. మన బ్రీతింగ్ ఎలా ఉండాలి? అబ్డామినల్ బ్రెత్, నెప్ నెక్ అనమాట. కరెక్ట్ గా బ్రీతింగ్ చూడండి, 5 సార్లు చేయండి. 5 సార్లు అయిపోగానే ఆపేయండి. ప్రతి గంటకో ప్రతి 2 గంటలకో ఇది చేసుకోమని చెప్తే, చేసుకోకపోతే రిజల్ట్స్ ఏం రావు చెప్పే. కానీ ఎంత గొప్పగా మనం మాట్లాడుకున్నా ఏదైనా సాధన కావాలి. సాధన లేకుండా ఎంత గొప్ప విషయం చెప్పుకున్నా వేస్ట్ కనుక చెయ్య. నాభి దగ్గర పెట్టుకుని గాలి పీల్చుకుని కడుపు పైకి వెళ్ళాలి. గాలి లోపలికి వెళ్తున్నప్పుడు, గాలి వదులుతున్నప్పుడు కడుపు లోపలికి వెళ్ళాలి. ఎంత లోపలికి వెళ్ళాలి? వెన్నుపూసగా అది తగిలిపోతే చాలా మంచిది. 5 సార్లు కంటే ఎక్కువ చేయకండి ఎప్పుడు చేసినా. ఆ కండిషన్ గుర్తుంచుకోండి, ఎవరి స్పీడ్ వాళ్ళది. 5 అయిపోగానే ఆపేయండి, రైట్?